యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22-23 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగానండి. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. నా ఎదుట ప్రతి మోకాలు ఉంగునని, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయునని నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ప్రభు సహాయం నిమిత్తం ఒక మాట ప్రార్థిస్తాను. నమ్మకమైన తండ్రి, ఈ ఉదయకాల దీవులతో మమ్మల్ని నింపండి. చదువుబడ్డ పాఠ్యభాగం విరిచి నాకు మాకు పంచిపెట్టండి. మాట్లాడబోతున్న మీ దాసుడు నిష్ప్రయోజకుడని మీరు జ్ఞాపకం చేసుకుని, నన్ను బోరగా మాత్రమే వాడుకొని నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య నామములు అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ప్రవక్తలు ప్రవచనాల గురించి ఎక్కువగా రాయించబడినటువంటి యెషయా గ్రంథంలో ఉన్న ఈ 45వ అధ్యాయంలో ఉన్న 22-23 వచనాల ద్వారా దేవుడు మనతో ఏమై మాట్లాడాలన్నాడు, ఏమి మాట్లాడాలనుకుంటున్నాడో కొద్ది నిమిషాలు మనం విందాం. యెషయా ప్రవక్త ప్రవచనానుసారంగా ప్రవచించిన ఈ ప్రవచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అంటుంది బైబిల్. బూదిగంతములు అంటే సర్వ ప్రపంచానికి ఆహ్వానం ఇది. ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో ప్రజలు ఎక్కడెక్కడున్నారో ప్రపంచం మొత్తానికి ఇస్తున్నటువంటి ఆహ్వానమే ఇది. బూదిగంత నివాసులారండి, ప్రపంచం మొత్తానికి. ఈ యెషయా గ్రంథం బైబిల్లో చాలా విశిష్టమైన గ్రంథం అని చెప్పాలి. ఎందుకంటే దీనికి ఒక పేరు మినీ బైబిల్ అంటారు. ఓన్లీ యెషయా గ్రంథాన్ని మాత్రమే మినీ బైబిల్ అంటారు. 66 గ్రంథాలకి 66 రచనలకి సూచనగా ఉంది అనే అంశంతో బైబిల్ వేద పండితులు అలాంటి పేరు ఈ యెషయా రాసినటువంటి ఈ పాఠ్యాంశానికి ఆ పేరు పెట్టడం జరిగింది. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే ఈ 66 అధ్యాయుల్ని కలిపి ఇక్కడ 66 అధ్యాయాలు ఉన్నాయి కాబట్టి మినీ బైబిల్ అంటున్నారు. చాలా పెద్ద అంశాన్ని ఇక్కడ ఆయన రాసినట్లు మనం చూస్తాం. 66 అధ్యాయాలులో చాలా క్రైస్తవ లోకానికి విశ్వాసులకు కావలసిన అంశాలు మనకు కనిపిస్తాయి. ఒకవేళ శత్రువు కంబళించినప్పుడు యెషయా గ్రంథం కూడా కంబళించి ఉంటే క్రైస్తవ లోకం చాలా కోల్పోయి ఉంది. శత్రువులు ఈ గ్రంథాన్ని నాశనం చేసి కానీ ఉంటే చాలా విషయాలు మనకు తెలియకుండా పోయిండే. బైబిల్ గ్రంథం అనేది మహాదేవుడు ఏర్పాటు చేసిన విషయాలు కాబట్టి అది కంబళించబడలేదు. పరిశుద్ధ గ్రంథంలోని సారాంశం ఏమిటంటే, ఈ యెషయా గ్రంథంతో మనం పోల్చుకున్నప్పుడు పాత నిబంధన 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు. ఇది పార్ట్ 1గా మనకు కనిపిస్తుంది. దీన్ని పాత నిబంధనకి కూడా వర్తించుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాగే కొత్త నిబంధనకు సంబంధించినటువంటి అంశం 40 నుంచి 66 అధ్యాయాల వరకు ఇది పార్ట్ 2గా మనకు కనిపిస్తుంది. అంటే మినీ బైబిల్ అని ఎందుకంటున్నామంటే ఇదే ఆలోచన. ఈ విషయాన్ని బట్టి 1 నుంచి 39 వచనాలు ఆ గ్రంథం వరకు, అధ్యాయాల వరకు 39, అలాగే 40 నుంచి 66 వరకు 27. ఎట్లా పాత నిబంధనలో 39 గ్రంథాలు, కొత్త నిబంధనలో 27 గ్రంథాలు మనకుంటున్నాయో దాని సారాంశం ఇక్కడ మనకు చూపిస్తుంది. దాని సారాంశాన్ని మనం ఇక్కడ చదువుకోగలుగుతున్నాం. కనుక దీంట్లో 40 నుంచి 66 వరకు కొత్త నిబంధనకు సాదృశ్యం, ఇందులో ఆయన వాత్సల్యత, ఆయన రక్షణ, ఆయన ఆప్యాయత మనకు కనిపిస్తాయి చదువుతూ ఉన్నప్పుడు. బైబిల్ మొత్తం ఏం బోధిస్తుంది అంటే పాపము క్షమించబడి రక్షణ పొందాలి, పాపి అయిన వాడు పాపంలో నుంచి రక్షణలోకి రావాలి అనేది దీని సారాంశంగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఇదే 45వ అధ్యాయంలో ఈ విషయమే ఇక్కడ మనకు కనిపిస్తుంది మొత్తం చదివినట్లయితే. దేవుడు భూలోకంలో అందరికీ ప్రభువు, ఇదే ఈ ఆహ్వానం, మనం చదివిన ఆహ్వానం. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి దేవుడు లేడు. ఇది సర్వప్రపంచానికి ఆహ్వానం. కాబట్టి దేవుడిస్తున్నటువంటి ఈ ఆహ్వానం ప్రజల్లోకి చొచ్చుకొని పోవాలి అంటే ప్రవక్త యొక్క ప్రవచనానుసారాన్ని ప్రపంచంలో చాటి చెప్పాలంటే దానికి నిన్ను నన్నే దేవుడు ఎలక్ట్ చేసుకున్నాడు. ఆ వార్త ప్రపంచంలోకి పోవాలంటే నువ్వు నేనే మార్గదర్శకాలు, నువ్వు నేనే ఉపయోగించాలి, నువ్వు నేనే టూల్స్, పరికరాలు. కాబట్టి బుద్ధిగంతాల వరకు దేవుడిస్తున్న ఈ ప్రవచనంలోని ఆహ్వానాన్ని రక్షించబడ బిడ్డలు మోసుకుని లోకంలోకి తీసుకెళ్లి పంచిపెట్టాలి. అందుకనే ది గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని. మీరు ఆఖరిలో ప్రభు చెప్పిన మాట, సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త చెప్పండి, నమ్మిన వారికి బాప్తీసమేని. అందుకే ఆయన రాకడ కూడా ఆలస్యమవుతుందని పేతురు పత్రికలో 3:9 ఆ మాట ఏం మాట్లాడతాడు. 2లో ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఏ ఒక్కరు నశించిపోవడం ఇష్టం లేదు కనుక, అందరూ అంతటా మారు మనసు పొందాలి కనుక ఆలస్యమవుతుందని పేతురు స్పష్టంగా మాట్లాడతారు. కనుక ఈ సమయంలో దేవుడిస్తున్నటువంటి ఈ ఆహ్వానాన్ని తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని రక్షించబడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ్యతను అప్పచెప్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ ఆహ్వానాన్ని అందుకున్న ప్రతి ఒక్కరు రక్షణలోకి రావాలి. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుని ఆశ మానవుడు రక్షించబడాలని. దేవుని వైపు చూసేవారి గురించి ఆయన చెప్పడం లేదు కాని, ఎవరైతే ఆయన వైపు చూడరో వారిని చూడమంటున్నారు. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం కూడా ఆయన్ని చూడాలని కోరుకుంటున్నాడు. ఆయన చూసి మనల్ని చూడమంటున్నాడు. న్యాయమైన కోరిక ఆయన చేసి మనల్ని చేయమంటున్నాడు. న్యాయమైన కోరిక నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరునో కలగండి. ఎందుకంటే ఆయన చేశాడు, మనం చేయమంటున్నాడు. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు చేయరు, వాళ్ళు పెట్టరు, అవతరాలు చేయమంటుంటారు. కానీ మన దేవుల్లో ఉన్న గొప్పతనం ఇది, ఆయన చేసి మళ్ళా చేయమంట, ఆయన ప్రార్థించి మనల్ని ప్రార్థించమంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నీవు నేను ఏమై ఉంటున్నాము ఆయన పరికరాలని, రక్షించబడ్డ నీవు ఇక మీదట ఆయన కొరకు జీవించువారు, ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు అని గట్టిగా మాట్లాడతాడు అపోస్తలైన పౌలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి భూదిగంత నివాసులని దేవుడు మాట్లాడడానికి అర్థముంది. ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలాగంటే, ఎందుకు ఆలోచన చేస్తున్నాడు ఇలాగంటే, గొప్ప తాత్పర్య మాత్రం ఏంటంటే లోకము ఆయన వైపు చూడటం లేదు, అనేక మంది ఆయన వైపు చూడటం లేదు. అయితే లోకం విగ్రహాల వైపు, రాజకీయాల వైపు, కులాల వైపు, విజ్ఞానం వైపు, మతాల వైపు చూస్తూ ఉంది. అందుకే నా వైపు చూడమంట, ఏది చూడాలో ఏది చేయాలో అది చేయకుండా ఏదైతే ఆయన చెప్పలేదో అటు చూస్తూ ఉంది లోకం. ఏదైతే కీడు నష్టం అని చెప్పాడో దాని వైపు పోతుంది లోకం. దురాశ గర్భం ధరిస్తుందంట, లోకాశ మంచిది కాదంట, శరీరాశల్ని విసర్జించండి అంట. కానీ అట్టు చూస్తా ఉంది లోకం. ఏదైతే దేవుడు వద్దు, మంచిది కాదు, విసర్జించు, వదిలిపెట్టు అంటున్నాడో అంటే చూస్తున్నా. కనుకనే కీడు నష్టం తెచ్చుకుంటున్నారు అనేక మంది ఈ రోజుల్లో. నా వైపు చూడండి అని మహాదేవుడు ఆహ్వానిస్తుంటే, మరి దానికి భిన్నంగా అనేక మంది ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. కనుకనే అందరూ అంతటా మారు మనసు పొందకుండా ఆయన రాకుండా ఆపుకుంటున్నాడు. ఆయన రాకడ రావాలి త్వరగా అంటే దానికి నీవు నేను మన పని మనం చేయాలి. సువార్త ప్రకటించి అంతటా అందరూ రక్షించబడేటట్టు, మారు మనసు పొందేటట్టు మన ప్రయత్నం మనం చేయవలసిన వాళ్ళగా ఉన్నాం. అది ప్రభు పని. కాబట్టి లోకం కులాల వైపు, విజ్ఞానం వైపు, రాజకీయాల వైపు, మతాల వైపు చూస్తుంది, ఆధారపడుతుంది, వాటిపై ఆధారపడి బ్రతకాలని కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడ జాలి కలిగినటువంటి ప్రభు ఆహ్వానం ఇస్తా ఉన్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడు అడిగేది చాలా చిన్న విషయం, సింపుల్ గా ఉంది పని. యు జస్ట్ లుక్ ఎట్ మీ, నీవు నా వైపు చూడు అంతే అని ప్రభు అంటున్నాడు. కనుక ఈ సమయంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి దేవుడు అని తెలియాలి. ఎవరు దేవుడో తెలియాలి, ఈయనే దేవుడని తెలియాలి, ఈయన్నే ఆశ్రయించాలని తెలియాలి. పారసీక సామ్రాజ్యంలో చక్రవర్తితో ఈయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. చక్రవర్తితో మాట్లాడుతూ ఈ మాటలు వర్తమయించుకుంటున్నాడు. యశాగ్రంథం 45:1 చూస్తే, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పినను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కొరేషును గురించి చదివిస్తున్నాడు. నేను ఇక ముందుగా పోచు మెత్తగా ఉన్న స్థలములను స్థలాలం చేసేదను, ఇత్తడి తలుపులు పగులగొట్టేదను, ఇనుపు గడియలు విరుగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచింది ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని తెలుసుకున్నట్టు అంధకార స్థలంలో ఉత్తపడిన నిధులు, రహస్య స్థలంలో మరుగైన ధనము నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తం, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరిజిల్లించి తిని నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. తూర్పు దిక్కు నుండి పరమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను స్థిర పరిస్థితిని యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. నేను వెలుగును సృజించిన వాళ్ళను, అంధకారం కలుగజేసిన వాళ్ళను, సమాధానకర్తను కలుగజేయవాడు నేనే. యెహోవా అను నేనే వీటన్నింటినీ కలిగజేయవాడను. కాబట్టి దేవుని యొక్క ఆహ్వానం ఇలాగుంది. మరి ఆయన వైపు చూస్తున్నాము. అనేక మంది విశ్వాసులు కూడా విశ్వాసాన్ని కోల్పోయి మొదటి ప్రేమను విడిచిపెట్టి మళ్ళా లోకం వైపు చూడటానికి ప్రయత్నం చేస్తూ, తన కామంద నెరుగును గాడిద తన సొంత వాణి దొడ్డి తీరు, నా ప్రజలకు తెలివి లేదు. దేవుడు బాధపడే పరిస్థితి, కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది తిరిగి బుట్టలకెళ్ళినట్టు అనేక మంది విశ్వాసులు మరలా తిరిగి వెనక్కి చూస్తున్నారు, మహాదేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నారు. అందుకే ఆయన అంటాడు, ఈ యొక్క కురేష్ గురించి మాట్లాడుతూ, కురేష్ అంటే అన్యుడు, ఈ కురేష్ లాంటి అన్యుడిని నేను లేపి వాడుకుంటున్నాను, నా బిడ్డలైన వారు సైలెంట్ అయిపోబట్టి అంటాడు. ఆయన ఎవరైనా వాడుకోగలుగుతాడు. ఈ కురేషుని బలపరిచి వాడుకోవడానికి ఇష్టపడ్డ దేవుడు. ఇక్కడ ఎజ్రా యెషయా, ఈ మనం అనుకుంటున్న ఈ కురేషు, వీరందరూ ఒక సమయంలో పనిచేసిన వారు. కురేషు అంటే సూర్యుడు అనే అర్థం మీనింగ్ అట్లా వస్తుంది. నేను సార్వభౌముడను, సర్వలోకానికి దేవుడను అంటాడు. కాబట్టి తన పక్షాన జనాల్ని జయించడానికి తాను అభిషేకించిన కురేషుని గురించి ఇక్కడ గట్టిగా మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఈ 45లోనే 9వ వచనంలో ఇంకొక మాట గట్టిగా మాట్లాడతాడు. మంటి కుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన వాడితో వాదించు వానికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపించిన వాడితో నీవేమి చేయుచున్నావని అనదగునా, వీరికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా. మన జీవితం ఏంటంటే మట్టి కుండ పగిలిపోయిన మట్టి కొండ వెంకుల్లో ఒక పెంకంటమ. కొండ చేసిన కుమ్మరితో ఆ పగిలిపోయిన పెంకు తిరిగి మాట్లాడుతుందా? అయితే మనం దేవుణ్ణి వాదిస్తూ ఉంటాం, నన్ను అట్టెందుకు చేశావు, ఇట్టెందుకు చేశావు, ఆ స్థితిలో ఎందుకు వచ్చావు, ఈ స్థితిలో ఎందుకు వచ్చావు, ఈ కష్టం ఎందుకు రప్పించావు, ఈ నష్టం ఎందుకు రప్పించావు. ఆయన శక్తిమంతుడు, సమర్థుడు, అన్ని ఇవ్వగలిగిన వాడు, అన్ని తీసివేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. కాబట్టి కొరేషిని అభిషేకించి ఆయన వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. పెంకుల్లో ఒక పెంకు లాంటి వాడు పాత్రలు కూడా కాదు. మరి నా వైపు తిరిగి మాట్లాడతావా? పెంకు దేనికి పనికి వస్తుందంట? పొయ్యిలో నుంచి నిప్పెత్తడానికి పనికి రాదంట, కొండలో నుంచి నీరు తీయడానికి పనికి రాదంట. వేస్ట్ వేస్ట్ వన్. పగిలిపోయిన కొండ పెంకులు దేనికి పనికి వస్తాయి? ఎత్తి బయట పారేస్తాం. కాబట్టి ఎందుకు పనికిరానే మనం ఆయన్ని ప్రశ్నించడానికి సాహసిస్తున్నాం మేము. ఎందుకు ఇలా చేశావని అడగడానికి కూడా హక్కు లేదు. ఆయన ఇష్టమని యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుంది అంటాడు దేవుడు. ఆయనకే స్తుతి మహిమ కలిగినలాగా నేను ఒట్టివాణ్ణి మట్టివాణ్ణి అంటాడు. కాబట్టి అది ఏమైనా కూడా మరి ప్రభు చిత్తమే అని ముందుకు పోవడమే మన పని. ఆయన అంటాడు, నేను కన్నాను నిన్ను, నా చనుపాలిచ్చి తొడల మీద వీపుల మీద పెంచి గోరుముద్దలు తినిపిస్తే ఇప్పుడు నీవు నన్ను ఎందుకు కన్నావు, నాకు కావాల్సిన ఎందుకు ఇవ్వు అని ఎవరైతే అంటారో అలాంటి వానికి శ్రమ అంటారు. మనం కూడా చూస్తూ ఉంటాం ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు నిందిస్తుంటారు, నన్ను ఎందుకు కన్నావు, నాకు ఎందుకు తీసివు, నేను అడిగింది ఎందుకు ఇవ్వు, అటువంటిప్పుడు ఎందుకు కన్నావు, ఎందుకు పెంచావు. ఇక్కడ మూర్ఖంగా మొండిగా విశ్వాసులు కూడా పలుమార్లు దేవుణ్ణి లాగా శోధిస్తూ ఉంటారు. అలా కాదు, సర్వచిత్తము నీదేనయ్యా అన్నట్టు ఏం చేసినా నువ్వే ప్రభు. కాబట్టి యెషయా గ్రంథంలో మనం చూస్తే ఈ కొరేషు, కొరేషు అనే పేరుకి సూర్యుడు అని అర్థం. దేవుడు సంఘంలో ఉన్న వారికి కాదు, బయట ఉన్నారికి కూడా దేవుడే. సర్వలోకానికి దేవుడు ఒక్కడే, ఇంతమంది దేవుడు లేదు. నిన్ను నన్నే కాదు, బయట వారిని కూడా వాడుకుంటాడు. అదే ఇక్కడ కొరేషే ఉదాహరణ. అన్నిటి కొరేషు అన్నిటిని వాడుకుంటున్నాడు. ప్రజలందరికీ కలగబో మహాశుభ వర్తమానం అని మనకు తెలుసు. యేసుప్రభు పుట్టినప్పుడే ప్రజలందరికీ మహాశుభ వర్తమానం ఉన్నారు. ఆ మతస్థులకి, ఈ మతస్థులకి, ఆ దేశస్థులకి, ఈ దేశస్థులకి అనలేదు. ఆ తర్వాత యోహాను భక్తులు కూడా బాప్తిస్మాలు ఇచ్చే దగ్గర ఒక మంచి మాట అంటాడు. యేసుప్రభు ఎదురుగా వస్తుంటే చూసి, ఇదిగో లోక పాపమును మోసుకుని పో దేవుని గురించి. లోకమంతా ఇక్కడ భూలోకం ఎక్కడెక్కడైతే ఉందో అంతటి పాపం ఆయనే మోయాలి. కాబట్టి దేవుడు కూడా అట్లనే ప్రపంచమంతటికీ దేవుడు, భూదిగంతముల నివాసుల వరకు దేవుడు ఆయన, అందరికీ దేవుడు. అందరి పాపాలు ఆయన మోసాడు. ప్రజలందరికీ సంతోషం ఆయన పుట్టినందుకు, రక్షకుడు పుట్టాడు, ఈయనే రక్షించేవాడు అని. కనుక యూదులు కూడా ఆ సమయంలో అలాగా అనుకుని 2000 సంవత్సరాలు హింస పొందారు. కానీ దేవుడు తన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పారసీక సామ్రాజ్య చక్రవర్తి అయిన కోరేషును పిలుస్తున్నాడు. కురేషు యెహోవా దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అనే శాసనం లోకములకు పంపించాడు. రాసి లోకమంతా సాటిస్తున్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని మహాదేవుడు చెప్పమంటున్నాడు అని వాళ్ళింటారా, వీళ్ళింటారా? ఆయన పెద్ద ఆఫీసరు, ఈయన పెద్ద లీడరు, ఆయన పెద్ద భూస్వామి, ఈయన పెద్ద ధననిధి కలిగిన వాడు. ఇక్కడ మనం డిఫరెన్సియేషన్ చేసుకుంటుంటాం, కానీ దేవుడి దగ్గర వాళ్ళు మాటంటారా, వీళ్ళు మోకరిస్తారా, అదంతా ఏం లేదు. ప్రతి ఒక్కరు మోకాల్సిందే అని ప్రకటన గ్రంథంలో కూడా ఒక మంచి మాట రాస్తారు దీని గురించి. ప్రకటన గ్రంథం మనం చూస్తే మొదటి అధ్యాయంలోనే 6-7 వచనాల్లో నేను చదువుతా, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక, ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘాలను వేయవచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమెన్. భూజనులందరూ ఒకరోజు రొమ్ము కొట్టుకుంటారు. అందుకే ముందుగా భూజనులందరూ ఆయనకి నమస్కరించాలి, ఆయనకు మోకరి, ఆయన దగ్గర మోకరించాలి. వాళ్ళు గొప్ప వాళ్ళు, వీళ్ళు పేదలు, వాళ్ళు ఇండ్రు, వీళ్ళు ఇండ్రు. మనం డిఫరెన్సియేషన్ చేసుకుంటుంటాం, మనం వేరు చేసుకుంటుంటాం. దేవుడి దగ్గర అందరూ సమానమే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకున్నారని వాక్యం చెప్తుంది. ధనికుడు అంటే దేవుడిచ్చిందే, పుడతానే ఎవడు ధనికుడు కాదు. తల్లిదండ్రులకి దేవుడిచ్చిందే, దేవుడిస్తే వచ్చింది, మళ్ళా దేవుడు తీసుకుంటాడు. కనుక ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకుంటూ దేవుణ్ణి సేవించే వారంగా ఆయన ఆహ్వానాన్ని తన ప్రవక్తల ద్వారా ఏ ఆహ్వానం అయితే దేవుడు ఇక్కడ పలుకుతున్నాడో ఈ ఆహ్వానాన్ని లోకానికి చాటి చెప్పే బిడ్డలుగా, అర్హమైన పాత్రలుగా నీవు నేను వాడబడాలని మహాదేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో యేసు ప్రభువుని సిలువుకు అప్పగించిన వారు కూడా మోకరిస్తారు, గుండె కొట్టుకుంటారు భూజనులందరూ అంటారు ఇక్కడ ప్రకటన గ్రంథంలో. దేవుడు పిలుపునిచ్చి భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందడి అన్నప్పుడు వినకుండా ఎడచివిన పెడచివిన పెట్టి ఆహ్వానాన్ని మరణించిన వారు మరి వారు లేపబడతారు, ఆయనను చూస్తారు, మోకరిస్తారు, కానీ వారికి రక్షణ లేదు కాబట్టి, మారు మనసు లేదు కాబట్టి ఆయన వారిని చూడ్డానికి, దీవించడానికి, ఆయన రాజ్యంలో వారసత్వం ఇవ్వడానికి ఒప్పుకోడు. కనుక ఆయన నిన్ను చూడమన్నప్పుడు నీవు చూడకపోతే చనిపోయి లేచిన తర్వాత నీవు ఆయన్ని చూస్తావు కానీ ఆయన నిన్ను చూడడు, అది ఘోరమైన పరిస్థితి. ప్రభు అంటాడు, నేను నిన్ను నమ్మి, నేను నిన్ను పిలిచి, నేను నిన్ను దీవించి నా పనికి నిన్ను రమ్మన్నప్పుడు, పిలిచినప్పుడు నీవు ఎడచేవని పెడచేవని పెడతావా? యెషయా గ్రంథంలోనే 45లో, ఇదే 45వ అధ్యాయంలో 8-20 వరకు చదివితే ఆయన ప్రజలైన ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వస్తాడు. గొప్ప మాటలు. ఇశ్రాయేల్ కూడా విగ్రహాల వైపు చూస్తూ ఉన్నారు ఆ దినాల్లో చాలా మంది. అయితే కోరేషు దేవునికి లోబడ్డాడు. కానీ వారు మాత్రం అనేక మంది ఆయన విసర్జించడానికి ఇష్టపడ్డారు. దేవుడు అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులారా, అరణ్యంలో కాపాడాను, ఆహారం పెట్టా, చెప్పులు చిరిగిపోకుండా బట్టలు చిరిగిపోకుండా చూశాను, నా వీపు పైన లక్షల మందిని నడిపించా, ఎండిన నేల చేసి సముద్రాన్ని చీల్చి నడిపించాను కదా, బండలో నుండి నీరిచ్చాను కదా, ఆకాశం నుంచి మన్నాన్ని కురిపించాను కదా, రాత్రి అగ్నిస్తంభాన్ని పగులు మేఘస్తంభాన్ని ఇచ్చి నా మహిమను మీకు చూపించాను కదా, మాంసం కావాలంటే పూరేళ్ళు ఇచ్చాను కదా, కానీ మీరు నా మాటలు వినడం లేదు, నా వైపు చూడటం లేదు, అందుకే నేను బాధపడుతున్నాను. నా వైపు చూడండి, అనేకులను నా వైపుకు తిప్పండి, నన్ను చూసే తప్పు చేయండి అంటాడు. మీరు వినడం లేదు, మీరు ఇన్ని మేళ్లు పొంది, ఇన్ని ఆశీర్వాదాలు పొంది, ఇన్ని దీవెనలు పొందిన మీరే నా మాట వినడం లేదు, నా పని చేయడం లేదు. అయితే అన్యులు కురేష్ లాంటి వారు విని నా మాట విని నా పని చేస్తున్నారు చూడండి అని ఒక మత్స్యకి ఉదాహరణగా కురేష్ నీతిని మనకు చూపిస్తున్నాడు మా దేవుడు. పెంకులలో ఒక పెంకు నీవు, కొండవు కూడా కాదు అంట. కనుక మనల్ని మనం ఈ దినం ప్రశ్నేసుకోవాలి, నాకు నేనే ప్రశ్నించుకోవాలి, జవాబు వస్తుంది, నాది నేను అనేది నీకేమీ లేనప్పుడు, ఐగుప్తు ధనం కొల్ల కొట్టి తెచ్చుకోవడానికి నీకు అధికారం ఇచ్చానే, నీవు బానిసడు, బానిసత్వం చేసేవాడు, బానిసవు, శత్రువుకి శత్రువుగా ఉన్నావు, దిక్కుమాలినవాడు, స్వతంత్రం లేకుండా జీవించావు, అలాంటి వారికి స్వతంత్రం ఇచ్చాను కదా గల్తీ పత్రిక 5:1 ప్రకారం, విమోచించాను కదా బానిసత్వం నుంచి, అవెట్టి చాకర్ నుంచి, ఆ దాస్యత్వం నుంచి విడిపించాను కదా, దాసుడు బానిసవు, కానీ ఏమీ లేని నీకు ఇచ్చాను, కట్టని ఇల్లు ఇచ్చాను, వ్యవసాయం చేయని బావులు ఇచ్చాను, దున్నని భూములు ఇచ్చాను, కానీ నీవు పెంకులలో ఒక పెంకై నన్ను ప్రశ్నిస్తున్నావు, నన్ను ఎందుకు ఇట్టు చేసావు, నన్ను ఎందుకు అట్టు చేసావు, అట్టెందుకు ఉంచలా, వాళ్ళలాగా ఎందుకు ఉంచలా, వీళ్ళలాగా ఎందుకు ఉంచలా, ఆశకి అంతం లేదు. భక్తులు రాస్తారు, అన్న వస్త్రములు కదా వాటితో తృప్తి పడండి, ఏ నాటికి ఇలా నాటించాలి, ఎక్కువ ఇస్తే చెడిపోతానేమో, తక్కువ ఉంటే దూషిస్తానేమో, ఏ రోజు పత్తి మా రోజు దేవా, ఎంత గొప్ప మాటలు పలికిన భక్తులు బైబిల్లో మనకున్నారు. ఆ మాట అనగలుగుతున్నామా మనం? 10 తరాలకు సంపాదించాలి, 20 తరాలకు సంపాదించాలి, ఇది ఆశ. దేవుడు నీకు ఇస్తాడు, నో డౌట్. అయితే ఆయన చేసిన పనులు నీకు ఎన్నో, ఎన్ని మర్చిపోయావో, ఎన్ని గుర్తున్నాయో జ్ఞాపకం చేసుకో. ఆయన నీ పట్ల నా పట్ల చేసిన మేళ్లు ఉపకారాలు ఎన్నో, కోకొల్లలు విలువ కట్టలేని, వ్యాల్యూ లేని. అగ్నిలో అంటాడు, సంగమా నాకేమి లేని నీవు అనుకోవద్దు, నేను రాజ్యాంగాన్ని కదిలిస్తా, రాజ్యాంగాన్ని కదిలిస్తా, నేను రాజులను కదిలిస్తా, నేను వారు కావలసినవి తీసుకుని వస్తారంట, నాకేం కొలవు లేదు, లేదంటే నీ చేత్తో నువ్వు ఇస్తే నేను తీసుకొని బతికే పరిస్థితులు లేను, నీ దగ్గర ఏదుందో అది నాది అంట. సన్నిధి మీరిన సన్నిధికి వచ్చేటప్పుడు, నా సన్నిధిలో గడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కూసు దేశం యొక్క వ్యాపార లాభం మీకు ఇచ్చాను కదా, రక్షించాను, జీవించాను, ఆశీర్వదించాను కదా, అయితే నీవు నన్ను చూడటం లేదు. లోకం వైపు చూస్తున్నావు, పాపం వైపు చూస్తున్నావు, ధనం వైపు చూస్తున్నావు, నా వైపు చూడటం లేదు. జాగ్రత్త అంటాను. తన సొంత పిల్లలతో మాట్లాడినట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు, సర్వ జనాంగం కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. శక్తి లేని విషయాల్ని ఆశ్రయించేటువంటి వారిలారా, నా వైపు చూడండి. కులాల వైపు, మతాల వైపు, గ్రహాల వైపు, పాపం వైపు, భయంకరమైన పరిస్థితుల వైపు చూస్తున్న పాపిష్టి జనులారా, నా వైపు చూడండి, నన్ను చూడండి. నేను శక్తిమంతుడను, నీతిమంతుడను, నా వైపు చూచి రక్షణ పొందండి. ఆయన చక్రవర్తులతో కూడా మాట్లాడుతూ, నేనే రక్షణ, మార్గము, సత్యము, జీవము అంటాడు. నా వైపు చూడండి, నేనే రక్షణ, నేనే జీవం, నేనే మార్గం. మరి ఎటు చూస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి అని ప్రభు గట్టిగా మాట్లాడుతున్నాడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనే రక్షణ, నేనే స్వస్థత, నేనే ఆశ్రయం. నా వైపు చూచి ఆశ్రయం పొందండి. గోధిగంత నివాసులారా, నా వైపు తిరగండి అని వాక్యం గట్టిగా మాట్లాడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను ముగించబోతున్నాను. నీ ఆలోచన, నీ పనులు ఎలాగున్నాయో రేపు కళ్ళంలో ఆయన తూర్పాడపట్టబోతున్నాడు. నీ పనుల్ని చాటలేకెత్తుకొని ఒట్టులాగా కొట్టుకొని పోతాయా, గట్టి గింజలాగా నిలబడతాయా చూడు. గట్టి గింజలాగా నిలబడితేనే కొట్టల్లో చేర్చి బహుమానం, ఒట్టులాగా కొట్టుకుని పోతే కాల్చివేయబడుతుంది. అక్కడ నిలబడాలి, నీ పని అగ్నిలో పుట్టమైబడి నిలబడాలి. చెత్తలాగా కాలిపోకూడదు. ఎబ్రీ పత్రిక 2:3 నేను చదువుతున్నాను. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందము? అట్టి రక్షణ ప్రభువు బోధించు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలను, మహత్కార్యములను చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించిన చేతను వారిలో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనం దృఢపరిచేదము. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఎలాగ తప్పించుకుంటా, ఎలాగ దూరమవుతా ఉంటా. చూస్తున్నామండి, వింటున్నామండి, చదువుతాం, కానీ మన పరిశుద్ధికి మన స్థానంగా మనం వెళ్ళిపోతాం. 2 తిమోతి పత్రిక 1:8 ఒక మాట ఉంది. తిమోతికి రాసిన 2:8 యేసు తన ప్రభావమును కనుచుటూ కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయినప్పుడు, మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. ఆ రోజు బాధపడతాం, లాభం ఉండదు, ఆ రోజు బాధపడితే లాభం ఉండదు. ప్రభువుని చూడాలి, ప్రభు వైపు చూడాలి, నిత్యము ఆయన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభు శిష్యులు ఆయన చూశారు పునరుద్ధానుడైన తర్వాత కూడా. మగ్ధలేని మరియమ్మ ఆయన్ని చూసింది పునరుద్ధానుడైన తర్వాత కూడా. అమ్మాయి గ్రామస్తులు ఆయన్ని చూశారు. కాబట్టి నీవు నేను ఆయన్ని చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. లోకంలో ఆయన్ని చూడని వారందరికీ కూడా ఆయన్ని చూపించే బాధ్యత మన మీద వస్తున్నారు. మన పాప పరిహారార్థమై పరిశుద్ధిని కలిగినటువంటి ఆ గాయాలు చూడమంటున్నాడు, నా వైపుకి తిరగమంటున్నాడు. మనం చూడకుంటే ప్రభువుని గురించినటువంటి శాంతి, సంతోషం, సమాధానం, స్వస్థత, నెమ్మది మనకు కలగదు. పేతురు నీవు నాకు తెలియదు అని బొంకాడు. పేతుర్ని యేసు చూశాడు, పేతురు కూడా యేసుని చూశాడు. ప్రభు పేతుర్ని రక్షించాడు ఆ సమయంలో. అయితే అది వన్ సైడ్ ఉంటే అది కుదరదు. నువ్వు ఆయన పక్క తిరగాలి, ఆయన్నే చూస్తూ ఉండాలి. ఆ సమయంలో పేతురు యేసు ప్రభుని చూసి, యేసు ప్రభు పేతుర్ని చూసి, ఇద్దరిని ఒకరినొకరు చూసుకోమని దేవుడు తన క్షమించి హక్కును చేర్చుకున్నాడు అని ప్రభు వాదించలేదు. పేతురు నువ్వు నన్ను వదలను అన్ని అన్నావు కదా, విడిచిపెట్టిన అన్నావు కదా, ఎందుకు బొంకావు అనలేము. క్షమించేవాడైనా నిన్న పేరు మార్చి చెప్పానే, ఆకాశపు తాళపు చెవులు నీకు ఇస్తానన్నానే, నీకు ఇస్తానని చెప్పినవన్నీ ఇచ్చానే, అయితే నువ్వు నన్ను ఎరగనని బొంకావే అన్నాడా? అనలేదు. అందుకే మళ్ళా పేతురు క్షమాపణ కలిగి ఆయన వైపు చూశాడు కాబట్టి క్షమించాడు. యూదా కూడా యేసు ప్రభువు చూశాడు. అయితే యేసు ప్రభు యూదా చూడకముందే ఉరి వేసుకొని చనిపోయాడు. మన దేవుడు యెహోవా దేవుడు అండి. నిన్ను రక్షించక నేరకున్నట్లు నా చేతులు కూర్చు కాలేదు. నువ్వెంత దూరంలో ఉన్నా, లోయలో ఉన్నా, నేను నిన్ను ఆదుకునేవాడిని, రక్షించేవాడిని. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. ఎబ్రిలో ఉన్న మాట ఏంటంటే, విశ్వాసమునకు కర్తయుదాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూడండి అంటాడు. ఆనందం కలగాలంటే యేసు వైపు చూడాలి. రక్షణ, క్షమాపణ, శాంతి, ఆశీర్వాదం కావాలంటే ఆయన వైపు చూడాలి. లోకం భయంకరంగా ఉంది. గర్భం భయంకరమైన భూమిలో అనేక మంది ముంచేసేదిగా ఉంటుంది, కానీ దానిలో నుంచి లేపి బండ మీద నిలబెట్టగలిగిన సామర్థ్యత ఆయనకు ఒకటికే ఉంది. నువ్వు నేను పరలోకం పోవాలంటే మరి ఆయన అవసరం, ఆయన రక్తం అవసరం, ఆయన కరుణ అవసరం. ఆ సిలువ వైపు మనం చూసి రక్షణ పొందేవారికి ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఆయన, నేను సత్యం, జీవం, మార్గం, నా ద్వారా తప్ప ఎవరు కూడా దాన్ని ఎదుగు రాలేరు అని గట్టిగా మాట్లాడటం జరుగుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎరిగినవాడు. దేవుణ్ణి మనం కూడా ఎరగాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఎరిగిన వారమని చెప్పుకునే మన సాక్ష్యంలోనే ఆయన ఎరిగిన వారు వీరు అనిపించుకోవాలి, ఆయన కలిగిన వారు వీరు అనిపించుకోవాలి. సృష్టిలో ప్రతిదీ దేవుని పనే. కాబట్టి మనిషి తప్పులు చేసి తప్పిపోవడానికి వీలు లేదు, తప్పుకోవడానికి వీలు లేదు. దేవుణ్ణి ఎరగదామని చెప్పుకుంటారు కానీ అసహ్యులు అవిధేయులు అని ఉంది తీర్థ పత్రిక మొదటి అధ్యాయం 16. ఊరికే నేమ్ సేక్ చెప్పుకుంటుంటారు మేము దేవుడు బిడ్డలమని, బైబుల్ బిడ్డలమే. వాళ్ళ కార్యాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ ఆలోచనల ద్వారా ఆయనను ఎరగమన్నట్టున్నారు అంటారు. అసహ్యులు అవిధేయులు అంటారు తీర్థ 1:16. కాబట్టి కలిసి 4:8-9లో ఏముందంటే, ఆ కాలమందు దేవుని ఎరుగనివారు కనుక వారు ఇప్పుడు దేవుని చేత ఎరుగుబడిన వారై ఉన్నారు. ఒక కాలంలో, అజ్ఞాన కాలంలో దేవుడు అంటే మనకు తెలియదు, చెట్లకు పుట్టక ముఖ్య మన పితరులకు తెలియదు, వాళ్ళు ఏం చెప్తే చేశాం. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితిని దేవుడు సహించేవాడికి కాలేదు. ఆ రోజుల్లో పరిస్థితి అంటాడు, ఆ కాలమందు దేవుని ఎరుగని వారు ఇప్పుడు అది కాదు, దేవుని చేత ఎరగబడిన వారమై ఉన్నారు. కాబట్టి ఎంతకాలం ఈ లోకంలో బ్రతికినా, ఇప్పుడు ఈ లోకంలో 100 సంవత్సరాలు బ్రతికితే అది ఒక్క నీటి బొట్టుతో సమానమంట. అదే దేవుని రాజ్యంలో మహిమతో జీవించడం అనేది సముద్రముతో సమానం అంటాడు. కనుక మన ప్రయాణం దేవుని వైపు, అనేకుల దేవుని వైపు తిప్పేటట్టు. ఎస్ఎల్జే ప్లాట్ఫామ్ కూడా మనకు అంతకే పనికొస్తుంది. అనేక నశించిపోతున్న వారు, చెడు వ్యసనాలతో ఉన్నవారు రక్షించబడుతున్నారు, ఫార్మన్స్ పొందుతున్నారు, పాపాలు విడిచిపెడుతున్నారు, ప్రభు దగ్గరికి వస్తున్నారు. అదే కదా ఈ ఎస్ఎస్జే ప్లాట్ఫామ్ యొక్క ఉద్దేశం. మహేష్ బ్రదర్ ఏర్పాటు చేసిన ఈ ప్లాట్ఫామ్ లో 2,000 మంది మారడానికి అవకాశాలు, 100 కాన్ఫరెన్స్లు కట్టడానికి అవకాశాలు. కనుక 70 సంవత్సరాలు 80 వాళ్ళు ఎందుకు దేవుడు ఆయుష్ ఇచ్చాడంటే, నీవు ఏ క్షణంలోనైనా ఆయన వైపు చూస్తావేమోనని ఇంకా నీకు నాకు ఆయుష్ పెంచుతా ఉన్నాను. యాకోబు అంటాడు నేను ప్రభుని చూశాను, పౌలు అంటాడు నేను ప్రభుని చూశాను. అది నువ్వు ఆయన చూస్తున్నావా? నీవు కూడా ఆయన వైపు చూడు. ప్రభువా, నువ్వు నా కొరకు దున్నపడ్డావు, కొట్టబడ్డావు, 10,000లో అతి సుందరుడు శాపమైపోయావు, పాపమైపోయావు. నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. ప్రభువా, ఎవరున్నారు ఇట్లాంటి దేవుడు? మాకు పురీతిగా మార్చబడ్డావు నా పాపముల నిమిత్తం. నీవు నా తండ్రి, కొట్టబడ్డావు, మొత్తబడ్డావు, ఆఖరి రక్తం పొట్టు వరకు, చివరికి నీ ఇచ్చిన వరకు కాచు. నిన్ను చూడకుండా ఇన్నేళ్లు బ్రతికాను, నిన్ను చూడకుండా ఇన్నాళ్ళు గడిపేశాను, నన్ను క్షమించు. ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నాను, నీవు కూడా నన్ను చూస్తే నాకు దీవెన ఆశీర్వాదం ఉంటుంది. లేకపోతే ఎంతకాలం ఇలా బ్రతికినా వృధా జీవితమే అవుతుంది. నీ వైపు చూడాలని, నిన్ను ఆశ్రయించాలని ఆశపడి నీ వైపుకి వస్తున్నావయ్యా, నన్ను క్షమించు. సుధహృదయంతో నన్ను నింపు. నిన్ను చూసే భాగ్యం నాకు దయచేయి. మత్తయి సువార్త 5:8 ఒక మాట ఉంది, శుద్ధ హృదయం గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని నీవు నేను చూడాలంటే మనకు కూడా శుద్ధ హృదయం అవసరమైంది. ప్రభువా, నేను పాపిని, నిన్ను చూసే అధికారము నాకు లేదు, ఆ యోగ్యత నాకు లేదు, అయితే నీవు చూడమంటున్నావు కాబట్టి చూస్తానయ్యా, క్షమించు. నీవెంత ఘోర పాపివైనా క్షమించబడతావు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూ. లోకం వైపు చూస్తుంటే దయతో ఆ విషయాన్ని మాని నీవు ఆయన వైపు చూడాలి. అనేకులను ఆయన వైపుకు తిప్పాలి. అదే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప సారాంశంగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరే దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలు ఉవ్వునని, ప్రతి నాలుగు నా తోడిని ప్రమాణం చేయనని నేను నా పేరు ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాటలు బయలుదేరి ఉన్నవి, అవి వ్యర్థము నేరము అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యం దీవించినగా. ప్రైజ్ లార్డ్.
ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సార్, చక్కటి వార్త మనం అందించి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు సార్. ఓకే, ఎవరైనా ప్రేరేపించబడిన వారు విత్తబడిన వాక్యం నిమిత్తము మరియు వాక్యం అందించిన సార్ కొరకు, సార్ చేస్తున్న పరిచర్య నిమిత్తము ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు సమయం తీసుకుని ప్రార్థించవలసిందిగా మనవి. ఎవరైనా ఒకరు సమయం తీసుకుని ప్రార్థన చేయగలరు. విజయన్ అన్మ్యూట్.
ప్రజలు అడిగారు చేసేదా.